హరే కృష్ణ దనత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీ వాల్మీకి రామాయణం చర్చలోకి. సో ఈరోజు చర్చ ఆరంభించే కన్నా ముందు మనం మంగళాచరణ చేసుకొని ఈరోజు రామాయణం చర్చ ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షోరుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యనామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూప్యస్య కృపాసింధూభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే 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 కృష్ణ. సో ఈరోజు మనం శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ అందులోంచి 63, 64, 65 ఈ మూడు అధ్యాయాలు చర్చించుకుందామంట. ఇందులో మనం ఈరోజు ముఖ్యమైన విషయం చూసేది ఏంటంటే, ఇప్పుడు విశ్వామిత్ర ముని, ఇప్పుడు విశ్వామిత్ర బ్రహ్మర్షిగా ఇంకా మారలేదు, ఆయన ఎప్పటి నుంచో తపస్సు చేస్తున్నాడు మనం చూస్తున్నాము. సో ఇప్పుడు ఈరోజు మనం చూసేది ఏంటంటే, ఇంకా కొన్ని అడ్డంకులు వస్తాయి, వాటిని కూడా ఎదుర్కొని తర్వాత ఎలా ఇంకా తపస్సు ఆయన కఠోరంగా చేసి బ్రహ్మర్షిగా ఆయన మారతాడనేది. సో మనం ఇంతకుముందు చూసాము, దీనికన్నా ముందు శునశేపని ఆయనకు మంత్రోపదేశం చేసి ఆయన రక్షించాడు, ఆయన ప్రాణాలు రక్షించాడు. ఆ మార్గంలో ఆయన ఒకసారి మధ్యలో క్రోధానికి గురై మళ్ళీ ఆయన యొక్క పుత్రుల్నే శపించాడు. తద్వారా ఆయన అర్థం చేసుకున్నాడు, నాకు ఇంకా నాలో క్రోధం ఉంది, ఇంకా దీన్ని అధిగమించలేదు, నేను ఇంకా దీనికోసం తీవ్రమైన తపస్సులు చేయాలి అనే విషయాన్ని అర్థం చేసుకొని దీని తర్వాత ఆయన ఇంకా మళ్ళీ 1000 సంవత్సరాలు ఆయన తపస్సు చేశాడు. అలా 1000 సంవత్సరాల తపస్సు పూర్తయిన పిమ్మట బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నీ తపస్సు ఫలించింది, నువ్వు ఇప్పుడు ఋషిగా మారావు, నిన్ను ఋషిగా నేను గుర్తిస్తున్నాను అనేసి బ్రహ్మదేవుడు ఆయనకు ఋషి అనే గుర్తింపునిచ్చాడు. కానీ దాంతో విశ్వామిత్రుడు అంతగానే సంతృప్తి చెందలేదు, ఇంకా నిరాశనే ఆయనకు మిగిల్చింది అది. ఎందుకు అంటే ఆయనకు బ్రహ్మర్షి అవ్వాలి. ఇంతకుముందు అయితే ఆయన రాజర్షి అన్నాడు, సో బ్రహ్మదేవుడు ఆయన్ని రాజర్షి అయ్యావు నువ్వు అన్నాడు. సో అప్పుడు ఇంకా అది ఆయనకు ఒక క్షత్రియ గుర్తింపునే ఉండేది, కానీ ఇప్పుడు ఆయన ఋషి అనేసి అట్లీస్ట్ ఆయనకి క్షత్రియ గుర్తింపుని తీసేశారు. ఇంకా ఇప్పుడు నువ్వు కూడా ఒక బ్రాహ్మడి గుర్తింపు అనేది వస్తుంది. కానీ సో ఇప్పుడు ఆ విధంగా ఆయన పర్వాలేదు, కానీ ఆయన ఇంకా కోరిక ఏంటంటే ఇంకా తపస్సు చేయాలి అంటే దీని అర్థం అనేసి సరే అనేసి ఆయన ఇంకా దీనికన్నా కఠోరమైన తపస్సు నేను చేస్తాను అనేసి ఆయన తపస్సు మొదలుపెట్టాడు. అక్కడే పుష్కర నది ఒడ్డునే ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. అయితే ఒకసారి అక్కడ స్వర్గంలో ఉండే అప్సరస మేనక అక్కడికి వచ్చి ఆ పుష్కర నదిలో స్నానం చేస్తుండగా ఆయన చూశాడనమాట. అది చూసి ఆమె ఎంతో సౌందర్యవంతురాలు, ఆమెకి ఎంతో ఆకర్షితుడైపోయాడు. సో ఆమె సౌందర్యాన్ని చూసి కొంచెం మోహానికి లోనై మోహితుడైపోయి విశ్వామిత్రుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని స్వయంగా ఆహ్వానించాడు. నువ్వు వచ్చి నాతో పాటు నా ఆశ్రమంలోనే నా గృహంలోనే ఉండు, నివసించు అని ఆమెని పిలిచి తర్వాత ఆమె అక్కడే ఆయనతో పాటే ఒక 5 సంవత్సరాలు గడిపాడు. తర్వాత ఇంకా 5 సంవత్సరాలు, మొత్తం 10 సంవత్సరాలు అసలు ఎలా రోజులు గడిచిపోయాయో ఆయనకే తెలియలేదన్నమాట. ఒక రోజు ఒక రాత్రిలా గడిచిపోయిందనమాట విశ్వామిత్రుడికి మేనకతో. అలా ఒక 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయనకి ఒకరోజు తట్టిందనమాట, అయ్యో నేను తపస్సు చేసుకోవడానికి వచ్చాను బ్రహ్మర్షి అవ్వడానికి, మళ్ళీ ఈ ఈమె యొక్క అందాన్ని చూసి కామవాసనతో మోహంతో నేను మళ్ళీ దానికి లొంగిపోయాను, మళ్ళీ నా ఇంత చేసిన తపస్సు అంతా కూడా వ్యర్థమైపోయినట్టుంది, మళ్ళీ తపస్సు చేయాలి నేను. కానీ ఈసారి ఆయనకు అనిపించింది ఇందులో మేనక యొక్క తప్పేం లేదు, ముఖ్యంగా తప్పు నాదే, నేనే భ్రమితుడిని అయిపోయాను, నేనే మోహితుడిని అయిపోయాను, ఇది దేవతల యొక్క పని కావచ్చు, వాళ్ళే ఈ నన్ను ఆ తపోభంగం చేయడానికి ఈమెను పంపించి ఉండవచ్చు, ఇందులో ఈమె తప్పు కూడా పెద్దగా లేదు అనేసి ఆయన ఆ విషయంగా ఆమెను అక్కడి నుంచి ఎంతో ప్రీతిపూర్వకమైన వాక్యాలు చెప్పేసి పంపించేశాడనమాట. సో ఆ విధంగా అక్కడి నుంచి మేనక వెళ్ళిపోయింది. సో దాని తర్వాత ఆయన ఆలోచించాడు, ఇక్కడ మనకి ఇది కూడా చోటు కలిసి రాలేదు. ఇంతకుముందు దక్షిణంలో ఆయన తపస్సులు చేశాడు, అక్కడి నుంచి మరి ప్లేస్ మార్చి స్థలం మార్చి ఇక్కడ పుష్కర నది ఒడ్డున తపస్సు చేస్తున్నాడు, ఇక్కడి నుంచి కూడా ప్లేస్ మార్చేసి ఇప్పుడు నేను హిమాలయాలకు వెళ్ళి అక్కడ కౌశికి నది ఒడ్డునే నేను తపస్సు చేసుకుంటాను అనేసి అక్కడి నుంచి బయలుదేరాడు విశ్వామిత్రముని. అక్కడి నుంచి వెళ్ళి ఆ హిమాలయాల పర్వతాల దగ్గర ఉన్న కౌశికి నది ఒడ్డున ఉత్తరం వైపు తో అక్కడ ఆయన తపస్సు చేయడం స్టార్ట్ చేశారనమాట. అలా మళ్ళీ కఠోర తపస్సులు 1000 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ దేవతలు వెళ్ళి బ్రహ్మదేవుడికి అన్నారు, ఇతను చాలా గొప్ప తపస్సులు చేస్తున్నాడు, మీరు ఆయనకి మహర్షిగా మీరు ఆయనకి బిరుదు ఇవ్వచ్చు, ఇప్పుడు ఆయన గుర్తింపు ఇవ్వచ్చు, ఆయనకి మహర్షిగా అని గుర్తించవచ్చు అని. సరే అనేసి బ్రహ్మదేవుడు వెళ్ళి ప్రత్యక్షమయ్యి విశ్వామిత్రుడికి, ఓ మహర్షి నువ్వు ఇప్పుడు మహర్షిగా మారావు అని ఆయన గుర్తించి గుర్తింపు ఇచ్చారనమాట. దాంతో ఆ గుర్తింపు విని ఇప్పుడు విశ్వామిత్రముని అంతగా ఆనందం కూడా పడలేదు, అంతగా నిరాశ కూడా పడలేదు. ఎందుకంటే ఇంకొక స్టెప్ పైకి ఎక్కాడు, ఋషి నుంచి మహర్షి అయ్యాడు, కానీ ఇంకా బ్రహ్మర్షి అవ్వలేదు, కానీ ఒక ప్రగతి అయితే సాధించాడనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. సో అక్కడ ఒక శ్లోకం వస్తుందన్నమాట. అప్పుడు ఆయన ఏమంటారంటే మన విశ్వామిత్రముని ఆయన కొంచెం ఆనందం కలుగుతుంది, ఓహో నాకు తెలిసి ఇప్పుడు నన్ను మహర్షి అన్నాడంటే నేను అట్లీస్ట్ కనీసం నా ఇంద్రియాలు మనస్సు పైన సంపూర్ణంగా నియంత్రణ సాధించి ఉండవచ్చు అనే ఉద్దేశంతో ఆయన బ్రహ్మదేవుతో ఇలా అన్నాడనమాట. ఆయనకు ప్రణామాలు అర్పించుకొని తర్వాత మహర్షి శబ్దం అతులం స్వార్జితై కర్మ విశుభై యది మే భగవానాః తతోహం విజితేంద్రియ. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఓ బ్రహ్మదేవుడా మీరు స్వయంగా నన్ను మహర్షి అని చెప్పారు, ఇది ఇది ఒక మంచి అతులనమైన అంటే చాలా గొప్పగా నన్ను ఈ విధంగా నాకు గుర్తింపు ఇచ్చారు మహర్షి అని గుర్తింపుని. అంటే ఇది ఎంతో పుణ్యం తపస్సు చేస్తే కానీ మహర్షి అనే గుర్తింపు రాదు, అటువంటిది నాకు వచ్చాయి అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు నా మనస్సు నా ఇంద్రియాలు అన్నీ కూడా నా వశమయ్యాయి, నేను నియంత్రించగలిగాను అనే విషయాన్ని నాకు తెలుస్తుంది, నేను చాలా ఆనందంగా ఉన్నానని చెప్పారు. అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడు ఆయనకు ఆయన యొక్క భ్రమను సరిచేశారు, ఆయనకున్న ఆ యొక్క అండర్స్టాండింగ్ని ఈ విధంగా అర్థం చేసుకున్నాడు, అందులో కొంచెం తప్పిదం ఉందనే విషయాన్ని సరిచేస్తారు నెక్స్ట్ శ్లోకంలో. తం ఉవాచ తతో బ్రహ్మ న తావత్ త్వాం నిజితితేంద్రియ యతస్వా ముని శార్దూల ఇత్యుక్త్వా త్రిదివం గతః అని ఉన్నారే. నా తావత్వం జితేంద్రియ, అయ్యో నువ్వు ఇంకా జితేంద్రుడు కాలేదు విశ్వామిత్ర, నువ్వు చాలా కష్టపడ్డావు, తపస్సు చేసావు, కానీ నువ్వు ఇంకా కష్టపడాలి, ఇంకా తీవ్రమైన తపస్సు చేయాలి అనేసి నీకు ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి ఇంకా తపస్సు బాగా చేయి, నువ్వు ఇంకా మొత్తం నియంత్రణ సాధించాలంటే ఇప్పటికీ ఇంకా నువ్వు జితేంద్రుడు కాలేదు, సో దానికి ఇంకా నువ్వు తపస్సు చేయాలి అని చెప్పేసి అక్కడ నుంచి బ్రహ్మదేవుడు మళ్ళీ ఆయన లోకాలకి వెళ్ళిపోయాడు అన్నమాట. సో ఇక్కడ ఇంకా ఆయన నియంత్రణ సాధించలేదని బ్రహ్మదేవుడు చెప్పాడు అనమాట. కానీ ఆయనకి ఆయన కొంచెం ప్రగతి అనేది సాధించాడు ఈ నియంత్రణలో. సో ఇది అర్థం చేసుకోవడానికి మనకి రామానుచార్యులు ఒక భగవద్గీత ఒక తాత్పర్యంలో ఆయన రాస్తారనమాట, మనం ఇంద్రియాలని నియంత్రించుకోవడం మార్గంలో అందులో కూడా స్టేజెస్ ఉంటాయి, 4 స్టేజెస్ ఉంటాయన్నమాట ఇంద్రియ నిగ్రహంలో కూడా. అందులో మొదటి స్థాయి, మొదటి స్టేజ్ని యతమాన అంటారు. అందులో ఏం జరుగుతుందంటే ఈ 4 స్టేజెస్ మనం డిస్కస్ చేసి తర్వాత నెక్స్ట్ స్టోరీలోకి ముందుకు వెళ్దామంట. సో ఇక్కడ ఏంటంటే అన్నిటికన్నా ప్రథమ స్థాయి, ఫస్ట్ స్టేజ్. ఇందులో ఏంటంటే ఒక వ్యక్తి ఎవరైతే నియంత్రించుకోవడానికి ఇంద్రియాలని ప్రయత్నిస్తున్నాడు, మనస్సు ఇంద్రియాలని, అప్పుడు ఎవరైనా అక్కడ విషయ వస్తువుని చూశాడనుకోండి, ఏ విషయ వస్తువునైనా చూశాడు అనుకోండి, ఆయన గుర్తిస్తాడనమాట, ఇది విషయ వస్తువు, భోగించే వస్తువు అని. అలా గుర్తించి దాని పట్ల ఎంతో ఆకర్షితుడు కూడా అవుతాడు. కానీ అర్థం చేసుకుని నేను నియంత్రించుకోవాలి కదా, దీనికి ఆకర్షితం అవ్వకూడదు అనేసి తన కళ్ళని అటునుంచి తిప్పుకుంటాడంట. అంటే ఆయన చూపుని అటునుంచి ఇంకో సైడ్ చూసి ఆ విధంగా ఆయన తప్పించుకుంటాడంటే ఆ విధంగా ఆయన వశీకృతుడు కాకుండా ఈ విషయ వస్తువు నుంచి ఆయన దూరంగా ఉంటాడనమాట, దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. ఈ విధంగా ఎలాగైనా భోగించకుండా ఉండాలనేసి అటునుంచి ఆయన దృష్టిని ఇంకో వైపు తిప్పేస్తాడనమాట. ఇది మొదటి ప్రయత్నం, ఇంకా ఇది ప్రయత్నించే స్టేజ్ అనమాట. ఇంకా వారికి ఇంకా ఏమాత్రమైన నియంత్రణ అనేది సాధించలేదు, ఇంకా ఆయన మనస్సు కూడా ఆయన నియంత్రణలో లేదు, ఇంకా ఆయనకి మనస్సులో కానీ ఇంద్రియాల్లో కానీ ఇంకా భోగించాలి అనే వాసన ఉందన్నమాట, ప్రవృత్తి ఉంది. సో నెక్స్ట్ దీనికన్నా కొంచెం ఒక స్టెప్ ఎక్కువ, నెక్స్ట్ స్టేజ్, నెక్స్ట్ లెవెల్లో ఉండే స్టేజ్ని నియంత్రించుకునే స్టేజ్లో 2వ స్థాయిలో 2nd స్టేజ్ వచ్చేసి అప్పుడు కూడా ఆయన ఈ వ్యక్తి విషయ వస్తువును చూస్తాడు, గుర్తిస్తాడు, ఇది విషయ వస్తువు, భోగించే వస్తువు అని. కానీ దాని పట్ల అతిగా ఆకర్షితుడు అవ్వడు, గుర్తించగలుగుతాడు ఇది విషయ వస్తువు అని, కానీ దానికి అతిగా ఆకర్షితుడు అవ్వడు. కానీ అది చూసినప్పుడు కొంచెం ఆయనకు ఆనందం అనేది కలుగుతుంది, కానీ ఆయన ఎప్పుడు దాన్ని భోగించాలనే ప్రయత్నం కూడా చేయడు. సో ఇది కొంచెం హయ్యర్ స్టేజ్ అన్నమాట. సో దీన్ని వ్యతిరేక స్థాయి అంటారనమాట. సో ఇక్కడ ఇంద్రియాలు ఇప్పుడు ఆయన భోగించట్లేదు క్లియరు, కానీ ఇంకా కొంచెం ఆకర్షణ అంటే అది ఏమంటాం, ఆనందం అనేది ఆయన చూస్తున్నాడు అంటే ఇంకా అది భోగించే వస్తువు, దాంట్లో ఆనందం ఉందనే విషయాన్ని ఇంకా మనస్సు గ్రహిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇంద్రియాలని సంపూర్ణంగా ఆయన గ్రహించుకోగలిగాడు, కానీ మనస్సుని ఇంకా సంపూర్ణంగా నియంత్రించలేడు అనమాట, నియంత్రించలేకపోయాడు. సో ఇంకా భోగించాలనే ప్రవృత్తి కూడా మనస్సులో ఉందన్నమాట. నెక్స్ట్ దీనికన్నా హయ్యర్ స్టేజ్ వచ్చేసి ఇంద్రియ నియంత్రణలో ఇంద్రియాలను నియంత్రించుకునే స్థాయిలో ఇంకా 3వ లెవెల్, ఇంకా హయ్యర్ లెవెల్ ఏంటంటే ఇక్కడ కూడా ఆ యొక్క విషయ వస్తువును చూసినప్పుడు గుర్తిస్తారు, ఇది విషయ వస్తువు అని. దాని తర్వాత ఆఫ్కోర్స్ ఇక్కడ దాని పట్ల ఆసక్తి అనేది దానికి కలగదు, దాని పట్ల ఏమాత్రం ఆనందం కూడా కలగదు, దాన్ని చూసి అయ్యే ఇది విషయ వస్తువు అనేసి ఆనందం కూడా కలగదు, దాన్ని ఆ విషయ వస్తువుని భోగించాలనే ప్రయత్నం కూడా చేయరు. సో ఇక్కడ ఏంటంటే లోపల నుంచి ఆయనకి ఇంద్రియ నియంత్రణ అనేది బాగా ఉంది. ఇప్పుడు ఏకేంద్రియ స్థాయి అంటారు ఇందులో. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనస్సు ఇంద్రియ రెండు కూడా ఆయన నియంత్రణలో వచ్చేసాయి. ఇంకా ఇప్పుడు ఇంకా లోపల కొంచెం ప్రవృత్తి ఉంది, భోగించే ప్రవృత్తి ఉంది, కానీ ఆయన భోగించడు. ఇంకా మనస్సు ఇంద్రియాలు కూడా సంపూర్ణంగా నియంత్రణలో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ బ్రహ్మదేవుడు అనేది ఏంటంటే నువ్వు ఇంకా నీ మనస్సు ఇంద్రియాలు కూడా సంపూర్ణంగా నియంత్రించలేకపోయావు అంటే ఆయన 3rd స్టేజ్కి కూడా ఇంకా రాలేదు అని ఇక్కడ మనకు ఆచార్యులు వర్ణిస్తారన్నమాట దాని అర్థం. ఇంకా హయ్యర్ స్టేజ్, మొత్తం హయ్యెస్ట్ స్టేజ్ అంటే ఇక్కడ వ్యక్తి విషయ వస్తువు ముందు వచ్చినా కానీ దాన్ని గుర్తించనే గుర్తించడం, అది ఒక విషయ వస్తువు భోగించే వస్తువు అని గుర్తించడం కూడా గుర్తించడం అన్నమాట. ఈ విధంగా విషయ వస్తువు ముందు వచ్చినా కానీ దాన్ని విషయ వస్తువుగా చూడలేడు. ఆ విధంగా ఇంకా దాని పట్ల ఆకర్షితుడే అవ్వడు, ఇంకా దాని ద్వారా ఏ ఆనందాన్ని కూడా ఆయన పొందడు, అనుభవించడు, లేకపోతే ఊహించని ఊహించుకోలేడు. సో సంపూర్ణంగా మనస్సు ఇంద్రియాలు అన్నీ కూడా ఆయన నియంత్రణలో ఉన్నాయన్నమాట. ఇంకా ఎటువంటి ప్రవృత్తి కూడా లోపల వాసన కూడా లేదన్నమాట భోగించాలనేది. ఇది అత్యున్నతమైన స్థాయి అన్నమాట ఇంద్రియ నియంత్రణలో. ఈ విధంగా ఇక్కడ వర్ణించారన్నమాట మనకు ఆచార్యులు తాత్పర్యంలో. సో మరి దీని తర్వాత ఇంకా ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే విశ్వామిత్రమునికి, ఓ నేను ఇంకా తీవ్రమైన తపస్సులు చేయాలని ఈసారి డిసైడ్ చేసుకుంటాను, నేను ఏమైనా సరే చాలా కఠోరమైన తపస్సులు చేస్తాను అనేసి నియంత్రించుకోవడానికి, తపస్సు చేయడానికి ఘోరమైన తపస్సులు చేస్తారు ఈసారి. ఈసారి చేసే తపస్సులో ఏమాత్రం సపోర్టు లేకుండా రెండు చేతులు పైకెత్తేసి అలా చాలా రోజులు, మళ్ళీ అగైన్ 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు. ఇందులో అలా జస్ట్ రెండు చేతులు పైకి ఎత్తి నించడమే కాకుండా సపోర్టు లేకుండా, మళ్ళీ ఏ సపోర్టు లేకుండా ఓన్లీ గాలి మాత్రమే పీల్చుకొని దాంతోనే జీవిస్తున్నాడు, అంటే శ్వాసతోనే. ఇంకా ఎండాకాలంలో 5 వైపులా మంటలు, అంటే 4 వైపులా ఆయన ఉన్న తపస్సు చేస్తున్న స్థలానికి 4 వైపులా మంటలు పెట్టి పైన సూర్యుడు, అంటే 5 వైపుల నుంచి ఆయన వేడిలో, ఆల్రెడీ సమ్మర్ అంటే ఆల్రెడీ ఎండాకాలం, ఎండాకాలంలో ఇలా 5 వైపుల నుంచి ఇంకా వేడి పెరుగుతుంది, అంటే అది చాలామైనా కష్టం కదా. ఎండాకాలంలో సూర్యుడిని తట్టుకోవడమే కష్టం. అటువంటిది 4 వైపులా మంటలు పెట్టి, అంటే మంటలు వెలిగించి అగ్ని మధ్యలో ఆయన సూర్యుడి కింద అలా మధ్యాహ్నం పూట కూడా తపస్సు చేయడం అనేది చాలా కష్టమైంది, అటువంటి కఠోర తపస్సు. అలాగే వానాకాలంలో ఆ వానలోనే అలాగే తపస్సు చేయడం, ఆకాశం కింద వాన పడుతుంది ఆ వానలోనే తపస్సు చేయడం. ఇంకా అలాగే వింటర్లో, అంటే శీతాకాలంలో, చలికాలంలో నీటి లోపలికి వెళ్ళి రాత్రి పొద్దున నీటి లోపలికి వెళ్ళి తపస్సు చేయడం, ఎందుకంటే చలికాలంలో నీళ్లు చల్లగా ఉంటాయి. సో నీటిలో, అంటే నదిలో, నది లోపలికి వెళ్ళడం అంటే నది లోపల వెళ్ళి అంటే చాలా చల్ల నీళ్ళు ఉంటాయి, ఇంకా చలి పెరిగిపోతుంది. అటువంటి చలికాలంలో చల్ల నీటి లోపల వెళ్ళి ఆయన రాత్రి పొద్దున అంతా తపస్సు చేస్తాడు అన్నమాట. ఈ విధంగా 1000 సంవత్సరాలు, సో ప్రతి సీజన్ ప్రకారం ఎంత తీవ్రతగా తపస్సు చేయొచ్చో అంత తీవ్రతగా తపస్సు చేస్తాడు. అది చూసి ఇంద్రుడు వెంటనే అప్రమత్తం అవుతాడు. ఆయన మళ్ళీ ఆయన ఒక రంభ, స్వర్గంలో రంభను పిలిచి ఆయన అంటాడు అన్నమాట, నువ్వు వెళ్ళి ఎలాగైనా సరే ఈ యొక్క విశ్వామిత్రుడి యొక్క తపస్సుని భంగం పరచాలి అని. అప్పుడు ఆమె వెంటనే అంటుంది, అయ్యో ఆయన చాలా, ఒకవేళ ఆయన క్రోధితుడయ్యంటే నా పైన ఎటువంటి ఆయన శాపమైనా ఇవ్వచ్చు, నాకు చాలా భయం, నేను వెళ్ళను, నన్ను దయచేసి నన్ను ఇందులో ఇటువంటి కార్యాలలో చేయడానికి నన్ను పంపించకండి అనేసి రంభ కోరుకుంటుంది. అయితే ఇంద్రదేవుడు అంటాడు, నువ్వేమి కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను కామదేవుడు, మేమిద్దరం కూడా వస్తాం నీతో పాటు, నేను ఒక మంచి మనస్సుకి దోచుకునే విధంగా ఒక కుక్కు లాగా ఒక మంచి గానం వాయిస్తో కూస్తాను, ఆయన ఆకర్షితం చేస్తా మనస్సుని, ఇంకా కామదేవుడు వస్తాడు అక్కడికి, అక్కడ ఒక మంచి వాతావరణాన్ని సృష్టిస్తాడు, మంచి చుట్లు మంచి మనోహరమైన వాతావరణం సృష్టిస్తాడు, సో నువ్వు అక్కడికి వెళ్ళి అప్పుడు మేమిద్దరం కూడా నీతో పాటు వస్తాం అక్కడికి, సో నువ్వు వెళ్ళేసి అప్పుడు ఆయన తపస్సు భంగపరచడానికి అన్ని ప్రయత్నాలు చెయ్యి, సో నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, మేమిద్దరు అక్కడే ఉంటాం నేను రక్షించడానికి. సో అలా ఆశ్వాసన ఇచ్చేసరికి రంభ సరే అని ఒప్పుకుంటుంది అన్నమాట. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అలా ఇంద్రుడు కుక్కు యొక్క గానం చేయడంతో వెంటనే విశ్వామిత్రుడు యొక్క మనస్సు ఎక్కడి నుంచి వస్తుందా, ఎంతో మంచి శబ్దం అని చూడడం, అక్కడ మంచి వాతావరణం ఉండడం, ముందు రంభను చూస్తాడు. వెంటనే విశ్వామిత్రుడికి ఈసారి కొంచెం డౌట్ వస్తుందన్నమాట, ఇదేదో ఇంద్రుడు పంపించినట్టున్నాడు రంభని, ఆ సౌండు, ఈ రంభ, ఈ వాతావరణం అవన్నీ చూసి నాకు సందేహం వస్తుంది, తప్పకుండా ఆ దేవేంద్రుడే పంపించి ఉంటాడు నా తపస్సు భంగం చేయడానికి, ఈసారి మాత్రం నేను మోహితున్నవ్వను, ఈ యొక్క రమ్మను చూసి అనేసి వెంటనే క్రోధం వచ్చేస్తుంది. కానీ మళ్ళీ క్రోధం వచ్చేసి ఆయన వెంటనే రమ్మను శపించేస్తాడు. 10,000 సంవత్సరాల వరకు నువ్వు ఒక రాతి శిలగా మారి ఉండిపోతావు. కానీ మళ్ళీ ఆలోచిస్తాడు, కానీ రమ్మది మొత్తం తప్పు కాదు, అసలు పంపించింది ఇంద్రుడు, కనుక ఈమెకు ఒక శాప విమోచన మార్గం కూడా చెప్పేద్దామనేసి అలా 1,000 సంవత్సరాల తర్వాత బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు వశిష్ఠులు వచ్చి నిన్ను ఈ శాప విమోచనం, నీకు శాపం నుంచి విమోచనం చేస్తాడు. అప్పటి వరకు నువ్వు శిలగా ఉండు 10,000 సంవత్సరాలు అనేసి రంభకి శాపం ఇవ్వగానే అది చూసిన ఇంద్రుడు కామదేవుడు అక్కడి నుంచి వెంటనే పారిపోతారన్నమాట. అదేంటి, ఇంద్రుడు ఆశ్వాసం ఇచ్చాడు, నేను ఉంటాను, రక్షిస్తాను, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, మేము వస్తాం, నీతో పాటు ఉంటామని తీసుకెళ్ళి దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకు శాపం కలిగింది, ఆయన క్రోధానికి గురయ్యాడు, ఇంద్రుడి పని అయిపోయింది, ఆయన ఎలాగైనా క్రోధం తెప్పించేశాడు, ఆయన పని అయిపోయింది. కానీ రమ్మని ఏమాత్రం రక్షించలేదు, అక్కడే వదిలేసి అలాగే వెళ్ళిపోయాడు. సో అందుకనే మనము జాగ్రత్తగా ఉండాలన్నమాట, ఎవరి శరణు తీసుకుంటాము. అందుకే మనం భగవంతుడు శ్రీరాముడు లేకపోతే శ్రీకృష్ణుడు యొక్క శరణం తీసుకోవాలి. వాళ్ళు అభయం ఇస్తే తప్పకుండా మనకి ఎవరు ఏం చేయలేరు. కానీ ఇంకా ఇటువంటి ఎవరైనా ఇంద్రుడు లాంటి దేవతల దగ్గరకు వెళ్తే మరి జాగ్రత్త. సో అందుకనే మనం ఈ పురాణాల నుంచి చదువుకొని అర్థం చేసుకోవాలన్నమాట, ఎవరిని అసలైన ఎవరిని ఎవరి దగ్గర మనం శరణాగతులు అవ్వాలి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా దీని తర్వాత మళ్ళీ విశ్వామిత్రుడు, అయ్యో మళ్ళీ నేను క్రోధానికి లొంగిపోయి ఈ యొక్క రమ్మను శపించేశానే అనేసి మళ్ళీ కొంచెం బాధపడ్డాడు. ఆ బాధతో ఇప్పుడు ఒక గట్టి దృఢ నిశ్చయం నిర్ణయానికి రాబోతున్నాడు అనమాట విశ్వామిత్రుని. ఆ నిర్ణయం ఏంటంటే, ఇప్పుడు నేను ఇంకా ఎవరితో మాట్లాడను, నేను ఇంకా నా శ్వాసను కూడా వదిలేది ఆపేస్తాను, నా శ్వాసను వదిలేయడం ఆపే, ఎగ్జలేషన్ శ్వాసను వదులుతారు కదా, ఆపేస్తాను నేను అది, అలా ఆపేసి ఎప్పుడు 100 సంవత్సరాల వరకు అలా ఉంటాను నేను, అలాగే అలా ఆపేసి నా యొక్క మొత్తం శరీరాన్ని అంతా డ్రై, అంటే మొత్తం గాలి డ్రై అంటే మనం ఏమంటాం, తేమ లేకుండా చేస్తాను, అలాగే నేను ఇంకా ఏమీ తినను, అని గాలి పీల్చుకోవడమే ఆపేస్తుంటే ఇంకా ఏమి తినను, మరి నా శరీరం ఎలా ఉంటుంది, నా తపస్సు యొక్క శక్తితో నేను నా శరీరంలో ఈ ఆత్మ ఈ యొక్క శరీరంలో జీవించి ఉండేలా నేను చేస్తాను. సో నా శరీరము ఏం నశించిపోదు, అంటే నేను మృతి చెందకుండా ఆ మాత్రం నేను తపశ్శక్తి నా దగ్గర ఉంది, సో దాంతో నేను మెయింటైన్ నా తపోబలంతో నేను మెయింటైన్ చేయగలను నా యొక్క శరీరాన్ని. సో ఈ విధంగా నిర్ణయం చేసుకుంటాడు అనమాట విశ్వామిత్రుని. 1,000 సంవత్సరాల వరకు నేనేం తినను, తినకుండా ఇటువంటి నిర్ణయం తీసుకోను, అంటే మౌనవ్రతం అనుకోండి, అసలు మాట్లాడను, అసలు గాలి కూడా వదలను, శ్వాస కూడా వదలను, ఏమి తినను, ఇలా నేను కఠోర తపస్సు చేస్తున్నాను నిర్ణయించుకొని 1,000 సంవత్సరాల వరకు నేను ఏమి తిననేసి ఇలా తపస్సు చేయడం స్టార్ట్ చేస్తానన్నమాట. సో ఈ తపస్సు చేయడానికి అక్కడ నుంచి హిమాలయాల నుంచి మళ్ళీ ప్లేస్ చేంజ్ చేస్తారు. ఇప్పుడు నేను పూర్వం భారతదేశంలో పూర్వం ఈస్ట్ వైపు వెళ్ళి అక్కడ ఒక చోట ఆయన తపస్సు చేయడం స్టార్ట్ చేస్తారన్నమాట. అలా 1,000 సంవత్సరాలు ఇటువంటి తపస్సు చేసిన తర్వాత ఆయన సక్సెస్ఫుల్గా ఈ 1,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఇప్పుడు ఆయన తినడానికి అనేసి అన్నం, ఆయన దగ్గర ఉన్న బియ్యంతో అన్నం వండుకొని అది తినపోతున్నాడు. అదే సమయంలో ఇంద్రుడు ఒక ద్విజుడి రూపంలో వచ్చి ఆయన అడుక్కుంటాడు అనమాట, భిక్షాందేహిని. సో ఆయన భిక్ష అడుక్కోగా ఆయన దగ్గర ఉన్న మొత్తం రైస్ అంతా కూడా అన్నం కూడా ఆయనకు భిక్ష రూపంలో ఇచ్చేస్తాడు. ఇంకా అక్కడ ఆయన దగ్గర ఇంకేం లేదు తినడానికి. సో మళ్ళీ ఆయనకు అక్కడే ఆకలితో అలాగే ఉండాల్సి ఉంది, పస్తులతోనే ఉండాల్సి ఉంది. కానీ అలా భిక్షుడి రూపంలో వచ్చేసి అన్నం తీసుకుని వెళ్ళిపోయినా కానీ ఒక్క మాట కూడా ఏమీ మాట్లాడు, ఎందుకంటే మౌనవ్రతం, మాట్లాడను అనేసి నిర్ణయించుకున్నాడు కనుక ఆయన మాట్లాడకుండా. ఇంకా కోపానికి కూడా గురవ్వరు ఈసారి ఏమాత్రం, ఎందుకంటే ఆయన ఈసారి జాగ్రత్తగా ఉండడం అంటే ఎలాగైనా సరే కోపానికి గురవ్వకూడదని. అందుకే ఎటువంటి శాపం కూడా ఆ ఇంద్రుడికి ఇవ్వలేదు, ఇంకా ఎటువంటి ఆయన పట్టు కోపం కూడా ప్రదర్శించలేదు. ఆయన ఏం తినడానికి లేకున్నా కానీ, ఆయన వ్రతం అయిపోయినా కానీ సక్సెస్ఫుల్గా అది తినడానికి ఏం లేకున్నా కానీ అలాగే ఉండి ఆకలితోనే ఉండి మళ్ళీ ఆయన యొక్క తపస్సుని కంటిన్యూ చేశారనమాట. అలాగే మళ్ళీ ఇంకొక 1000 సంవత్సరాలు అటువంటి తపస్సునే కొనసాగించారు. మౌనవ్రతం, ఆ శ్వాసను వదలకుండా ఆపేయడం, దీని ద్వారా ఏం జరిగిందంటే ఇంకో 1000 సంవత్సరాలు తపస్సు చేయడంతో ఆయన యొక్క శరీరం, ఆయన యొక్క తలకాయ నుంచి పొగలు రావడం స్టార్ట్ అయ్యాయన్నమాట. అగ్ని రావడం స్టార్ట్ అయింది. ఆ అగ్ని పొగలకి, ఆ వేడికి ముల్లోకాలన్నీ కూడా మండిపోతున్నాయన్నమాట. అక్కడ ఉన్న జీవాత్మలు, రకరకాల దేవతలు, గంధర్వులు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ తట్టుకోలేకపోతున్నారు ఆ వేడిని. సో వాళ్ళందరూ వెళ్ళేసి, అయ్యో ఈయన తపస్సు, ఇంత ఘోరమైన తపస్సు ద్వారా వచ్చే వేడిని మేము తట్టుకోలేకపోతున్నాము అనేసి బ్రహ్మదేవుడికి దేవతలందరూ వెళ్ళి వినిపించుకుంటారనమాట. ఓ బ్రహ్మదేవ, ఈయన ఎంత ఘోరమైన తపస్సు చేస్తున్నాడంటే ఆయన శరీరం నుంచి ఉంచే ఈ అగ్ని పొగలకి ముల్లోకాలు మండిపోతున్నాయి, మేము సహించలేకపోతున్నాము, మాకేమనిపిస్తుందంటే ఇంకా ఇలాగ ఆయన తపస్సు కొనసాగిస్తే ఆయన తపోశక్తితో ముల్లోకాలు కూడా ధ్వంసం అయిపోతాయేమో, ఇప్పుడే మొత్తం సృష్టి అంతా నాశనం అయిపోతుందేమో, భౌతిక సృష్టి మాకు కొంచెం భయంగా ఉంది, మీరు వెంటనే వెళ్ళి ఆయనకి ఏం కావాలో అదేదో ఇచ్చేసేయండి, మీరు ఏం వరం కావాలో, దేనికోసం తపస్సు చేస్తున్నాడో అది ఆయనకి ఇచ్చేసేయండి అనేసి కోరుకుంటారనమాట. బ్రహ్మదేవుడు వెంటనే, ఆయనకు తెలుసు బ్రహ్మర్షి కావాలనుకుంటున్నాడు, ఒక ఉన్నతమైన బ్రాహ్మణుడి స్థాయికి చేరుకోవాలనుకుంటున్నాడు, ఆ ఉద్దేశంతో ఆయన తపస్సు చేస్తున్నాడని. సో వెంటనే దేవతలు, బ్రహ్మదేవుడు అందరూ కూడా ఈ విశ్వామిత్రుడు ఎక్కడైతే తపస్సు చేసుకుంటున్నాడో ఆయన దగ్గరకు వచ్చి అక్కడ బ్రహ్మదేవుడు, హో విశ్వామిత్ర, నువ్వు ఇప్పుడు బ్రహ్మర్షి అనేసి గుర్తింపిస్తారు. నువ్వు ఇప్పుడు సంపూర్ణ ఉన్నతమైన బ్రాహ్మణుడివి, నువ్వు ఇప్పుడు బ్రహ్మర్షివి, సో నువ్వు ఇంకా ఈ తపస్సు మానుకోవచ్చు, నీ తపస్సు ఫలించింది, మీ తపస్సుకు సంతృప్తి చెందాము అనేసి ఆయనకు నువ్వు బ్రహ్మర్షివిని గుర్తింపు ఇవ్వగానే అప్పుడు విశ్వామిత్రముని వాళ్ళందరికీ ప్రణామాలు చేసుకొని బ్రహ్మదేవుడికి, దేవతలందరికీ కూడా ఆయనకు ధన్యవాదాలకు ధన్యవాదాలు చెప్పేసి, సరే మరి నేను ఇలా బ్రాహ్మణుడని అనేసి, బ్రహ్మర్షిని అనేసి, ఓం వసత్ వేదాలు అన్నీ నన్ను స్వీకరించాలి, అంటే ఇప్పుడు కూడా నేను ఒక బ్రాహ్మణుడి లాగానే వేదాలు చదివి ఇంకొకరి చదివించగలను, బ్రాహ్మణుడి అన్ని కార్యాలు నేను చేయగలను అని ఒప్పుకోవాలని అన్నిటికీ ఒప్పుకుంటారు. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే వశిష్ఠులు వారు ఎవరైతే అన్ని వేదాల్లో ప్రజ్ఞ, అంటే అన్నిటి వేదాల్లో ఎక్స్పర్ట్ అయిన అటువంటి ప్రతిభ కలిగిన ఆ వశిష్ఠులు వారు, బ్రహ్మర్షి వశిష్ఠులు వచ్చి ఇలా నాతో నన్ను బ్రహ్మర్షిగా స్వీకరిస్తున్నాను అని చెప్పాలి ఆయన నోటితో, అప్పుడు నేను సంతృప్తి చెందుతాను, దాని తర్వాత మీరందరూ సెలవు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, అది నా కోరిక అనగానే సరే అనేసి వెంటనే వశిష్ఠులు వారు కూడా అక్కడికి వస్తారు. దేవతల కోరిక మేరకు అక్కడికి వచ్చి ఆయన కూడా చెప్తారనమాట విశ్వామిత్రుణ్ణి, విశ్వామిత్ర నువ్వు ఇప్పుడు నాలాగే బ్రహ్మర్షివి, నువ్వు బ్రహ్మర్షి విశ్వామిత్రుడివి, నువ్వు అన్ని ఒక బ్రహ్మర్షికి ఉండే అన్ని శక్తులు కానీ సామర్థ్యం కానీ నీకు ఉన్నాయి అని ఆయనకు ఆశ్వాసం ఇచ్చి ఆయన స్వీకరిస్తారు. ఆయన కూడా చెప్తాడు బ్రహ్మర్షి అని, నేను కూడా ఒప్పుకుంటున్నాను అని. దాని తర్వాత వశిష్ఠుల వారిని కూడా విశ్వామిత్రముని ఆయనను కూడా సత్కరిస్తారు, ఆయనకు కూడా ఆదరణ సత్కారం చేస్తారు, వర్షిప్ చేస్తారు, ఆరాధిస్తారు. ఈ విధంగా దాని తర్వాత మిగతా దేవతలందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు, బ్రహ్మదేవుడు కదా అదృశ్యమైపోతారు అనమాట. ఈ విధంగా ఆయన తపస్సు ఫలిస్తుంది. ఇదంతా కథ అంతా శతానంద ఎవరైతే అహల్య గౌతమ ఋషి యొక్క పుత్రుడు శతానంద, ఆయన జనక మహారాజు యొక్క పురోహితుడు. సో ఆయన ఇక్కడ కథ చెప్తున్నాడు. విశ్వామిత్రుడు ఉండగానే అక్కడ జనకుడికి మరియు శ్రీరామచంద్రుడికి, లక్ష్మణుడికి ఈ కథ వినిపిస్తున్నాడు. ఈ విధంగా విశ్వామిత్రుడి యొక్క గొప్పతనాన్ని వర్ణించిన తర్వాత ఆయన అక్కడే ముగించేశాడంట ఆయన కథని. ఆయన కథని ముగించిన తర్వాత జనకుడు విని ఆయన ఎంతో ప్రశంసించాడనమాట మన విశ్వామిత్రమునిని. ఇప్పుడు మీ యొక్క కథ విని నాకు ఎంతో ఆనందం కలుగుతుంది, మీ గొప్పతనాన్ని నేను ఇప్పుడు కొంచెం అర్థం చేసుకున్నాను, ఇది నా చాలా గొప్ప సౌభాగ్యం, మీరు నా యొక్క ఈ యజ్ఞానికి వచ్చారు, దయచేశారు, దీని ద్వారా నా జీవితం ధన్యమైపోయింది, నేను ఎంతో శుద్ధంగా అయిపోయాను, మీ యొక్క సాంగత్యం వలన నాకు ఎంతో మంచి లక్షణాలు నాలో వచ్చేసాయి, మీ యొక్క సాంగత్యం వలన మీ యొక్క శక్తులు, మీ యొక్క లక్షణాలు, మీరు చేసిన తపస్సు, మీ తపోశక్తి ఎవ్వరూ దాన్ని లెక్క పెట్టలేరు. అంత శక్తి, అంత తపోబలం, అంత గొప్ప లక్షణాలు మీ దగ్గర ఉన్నాయి. ఎలాగైతే శివుడికి, బ్రహ్మదేవుడికి ఆయన గొప్పతనాన్ని మేము ఎలా లెక్క పెట్టలేమో అలాగే మీరు కూడా అనేసి, నేను ఇంకా మీ గురించి ఇంకా కథలు ఇలా వినాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు సూర్యాస్తమం అయిపోతుంది, నేను నా వేరే ఇంకా రాజకార్యాలు చేసి ఉన్నాయి, కొన్ని డ్యూటీస్ ఉన్నాయి, అవి చేయాలి. నేను మళ్ళీ మిమ్మల్ని నేను తప్పకుండా రేపు మిమ్మల్ని కలుస్తాను, ఇప్పుడు నాకు దయచేసి సెలవు ఇవ్వండి అనేసి ఆయన విశ్వామిత్రుడి పర్మిషన్ తీసుకొని విశ్వామిత్రుడిని వెంటనే పరిక్రమ చేసి అక్కడి నుంచి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు అనమాట. అంటే రాజ్యంలోనే ఉన్న రాజమహల్కి వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు కూడా ఆయన ఎక్కడైతే ఏ స్థలం అయితే ఆయనకి ఇచ్చారో ఉండడానికి ఆయన ఉండే స్థలానికి వెళ్ళిపోయాడు అనమాట. ఈ విధంగా విశ్వామిత్రముని బ్రహ్మర్షిగా మారతాడనమాట. సో దీని తర్వాత ఏ శివధనుస్సు యొక్క యజ్ఞం దేనికైతే వచ్చారో, శివధనుస్సు యొక్క చరిత్ర అదంతా కూడా నెక్స్ట్ వర్ణించబడుతుంది. సో ఇవన్నీ కూడా మనము చర్చించుకుందాం. తర్వాత లాస్ట్కి సీతారాముల కళ్యాణం ఇవన్నీ కూడా చూద్దామంటే బాలకాండలోనే వస్తాయి. సో అవి వచ్చే క్లాసెస్లో మనం చూద్దాము. ఇక్కడ నేను ఇప్పుడే సెలవు తీసుకుంటాను మీ అందరి దగ్గర. హరే కృష్ణ. అందరికీ చాలా ధన్యవాదాలు. శ్రీ వాల్మీకి రామాయణంకి జై. శ్రీల ప్రభుపాదికి జై. సమవేత గౌర భక్త వృందికి జై. నితాయ గౌర సీతనాథ్ ప్రేమనంది హరిహరి బోల్.